ఓం శ్రీ సాయిరామ్ లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్య ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని ఈ మానవాళిని ఉద్ధరించడానికి దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ కోట శివకుమార్ గారు అవతార రహస్యము అన్న అంశంపై అందించిన ఉపన్యాసాన్ని ఇప్పుడు మనం విందాం.
అఖండ మండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన నమస్కారము. సాయిరామ్ స్వామి తమ పద్నాలుగో ఏటనే నేను సాయిని అన్న ఒక ప్రకటన, ఆ ప్రకటన సందర్భంగా మనందరికీ మన మనస్సులను ఏ విధంగా మలుచుకోవాలి, తద్వారా ఈ జీవితాన్ని ఏ విధంగా సాగించాలి, మన జీవిత ధ్యేయం అంటూ ఏదైతే ఉందో అది ఎలా సాధించాలి అన్నటువంటి అంశాలన్నీ క్రోడీకరించి ఒక్క భజనలో మానస భజరే గురుచరణం అని మనకి పాడి వినిపించారు. ఆనాటి నుంచి నేటి వరకు మనం చూసినది అవతార వైభవం. అయితే అవతార వైభవం గురించి మనము తరచూ మాట్లాడుకుంటాం, కాని ఈ అవతార రహస్యం ఏమిటి అని ఒకసారి గమనిస్తే అటువంటి చర్చకి ఎటువంటి ఆలోచనలు స్వామి ఇస్తారో మనము ఇప్పుడు చూసుకుందాం. ఈ రేడియో సాయి కార్యక్రమంలో నేను అవతార రహస్యం అన్న ఈ అంశం కింద స్వామి కలిగించే కొన్ని ఆలోచనలను మీ ముందరుంచుతాను. శంకరాచార్య స్వామి చెప్పినట్టు మోహముద్గరము అన్న భజగోవింద శ్లోకాల్లో ఆయన అన్నారు, మళ్లీ మళ్లీ ఈ జగత్తులోకి మనం వచ్చి మళ్లీ మళ్లీ వెళ్లి మళ్ళా తిరిగి రావడము అనేది భ్రమణం ఏదైతే ఉందో అది పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహిమురారే అన్న ఒక శ్లోకం మనకిచ్చారు. దీని ద్వారా వచ్చిపోవడము అనేది ఈ మనస్సుకి చాలా తరచుగా జరుగుతున్న ఒక విషయంగా మనం గమనిస్తూ ఉండాలి. వచ్చిపోవడము అంటే ఒక్క ఈ జీవితము ఈ దేహము తీసుకుని ఒక కొత్త పేరుతోను ఒక కొత్త ఊరుతోను ఈ ఉనికి రావడం అనేదే కాకుండా మళ్లీ పోవడం అనేది కాకుండా ఈ వచ్చిపోవడం అనేది రోజూ జరుగుతున్న విషయంగా మనం గమనించాలి. రాత్రి నిద్రపోతున్నాము ఉనికి ఉండట్లేదు అని కనీసం ఈ మనస్సు అనుకుంటోంది, మళ్లీ పొద్దున లేస్తున్నాము తిరిగి ఉనికి నేను ఒక శివకుమారుగాను ఒక రామయ్య గాను ఒక కృష్ణయ్య గాను ఉనికి మళ్లీ బయలుదేరి తిరిగి నిద్రపోయేంత వరకు కూడా ఆ ఉనికితో బతకడము, ఇటువంటి ఒక అలవాటు మనస్సుకి అయిపోయింది. అయితే ఈ వచ్చిపోవడము అన్న దాంట్లో ప్రతిసారి రావడము అనేది ఒక అవతరణ అయితే, ప్రతిసారి పోవడము అనేది ఇక్కడి నుంచి వెళ్లిపోవడము అనేది మనం మరణం అనేది దేన్నంటున్నాము, అలాగే ప్రతిరాత్రి నిద్రపోవడం అనేది ఒక చిన్న మరణం అని స్వామి అన్నారు. అటువంటి ఒక భావన తీసుకుంటే గనక వచ్చిపోవడం అనేది చాలా మామూలుగా జరుగుతున్న విషయం అదొక్కటే అని మనకు అర్థమవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వచ్చిపోతాయి, ఆలోచనలు వచ్చిపోతాయి, భావాలు భావోద్రేకాలు వచ్చిపోతాయి, ఇలా జీవితం అంతా కూడా ఒకటి వచ్చి మళ్లీ అది పోవడము అన్న విషయంపైనే ఆధారపడింది. కాబట్టి మనము కూలంకుషంగా పరిశీలిస్తే అవతరణ అనేది రావడము దిగడము అన్న ఒక అర్థం మనకి తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మానవుడు తాను ఏ విధంగా అవతరిస్తున్నాడు మళ్లీ ఏ విధంగా తరిస్తాడు అన్న విషయాన్ని దోహదం చేయడానికి దివ్యత్వము ఇదే జగన్నాటకంలో తాను కూడా ఒక పాత్రగా వచ్చి సామాన్యమైన మానవుడు ఏ విధంగా తరించచ్చు అవతరణ వల్ల అన్న విషయాన్ని ఆ దివ్యశక్తి మానవ రూపు గాని ఏ రూపు గాని ధరించి బోధించి చూపించి దాని ద్వారా ఉత్తేజపరుస్తున్న విషయాన్ని మనము అవతరణ అంటున్నాము. కాబట్టి ఇది జరుగుతున్న ప్రాసెసే, జరుగుతున్న ఒక అంశమే అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అక్కడి నుంచి మనము ముందరికి వెళ్లే ముందర ఈ అవతరణ ఎట్లా జరిగిందని ఒక ప్రశ్న వేసుకుందాం, ఒక చిన్న కథ గుర్తు తెచ్చుకుందాం. మనం జనక మహారాజుకి ఒకరోజు ఒక కళ వచ్చిందని, ఆ కళలో ఆయన ఒక బిచ్చగాడిగా ఉండి ఆ బిచ్చగాడిగా ఉండి తినడానికి తిండి లేక ఉన్న రాజ్యం పోయిన రాజుకి బిచ్చగాడి అయిపోయి పొరుగురులో బిచ్చమెత్తుకుంటూ అక్కడ తినడానికి తిండి లేక ఉన్న పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూ ఎంతో కష్టాలు పడుతూ ఉన్న టైంలో ఆ భీతికి ఆయన నిద్ర చెదిరిపోయి కళ చెదిరిపోయి ఆయన నిద్రండు లేచి తాను తన రాజ్యంలోనే తన హంసతులిక తల్పంపైన పడుకునున్నట్టు చూసుకుని చుట్టుపక్కలందరూ తన వారు ఉన్నట్టు చూసుకుని ఎంతో ఆశ్చర్యపడ్డాట. అయితే ఆ కళ చూసిన ఆయనకి ఒక విధమైన జ్ఞానము ఆయనలో ఉదయించి ఆయన అనుకున్నట్ట, ఆ కళలో నేను నిజమా, ఇప్పుడు నేను చూస్తున్న నిజమా, అది గనక చెదిరిపోతే ఆ కళ దీనికి మేల్కుంటే ఇది మాత్రమూ నిజమని నేనే విధంగా భావించగలను, ఇది కూడా చెదిరిపోవచ్చు కదా అన్న ఒక చక్కని ఆలోచన ఆయన కలిగిందిట. అయితే అంతకుముందు ఈ రాత్రి ఏ రాత్రి అయితే పడుకుంటే ఈ కళ జనక మహారాజుకొచ్చిందో ఆ రాత్రికి ముందర ఎన్నో రాత్రులు ఆయన పడుకుని ఉండొచ్చు. ఆ పడుకున్నప్పుడు ఎన్నో కళలు వచ్చిండొచ్చు. ఆ కళలు వచ్చినప్పుడు ఏ కళలో కూడా ఆయన వచ్చిన కళని ప్రశ్నించలేదే అది నిజమా అని. కాని ఈరోజు ప్రశ్నించడం అనేది నిజంగా అది ఆలోచించవలసిన విషయం. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దేన్ని ప్రశ్నించాలో, అది ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు, అంటే భగవంతుడి అనుగ్రహము, దయ, కరుణ, గ్రేస్ అని దేన్నంటాము, అది వచ్చినప్పుడు తప్పక ఈ అవతరణ రహస్యం అనేది మనకి బయటపడుతుంది అని అనుకోవాలి. మనకి దశావతారాలు అని పురాణాల్లో చెప్తారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ బుద్ధ కల్కి అవతారాలు ఈ దశావతారాలని చెప్తారు. అయితే పౌరాణికంలో దశావతారాలు విష్ణుమూర్తి తత్వాలని, అవతారాలని ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా మనము ఈ చర్చకు మాత్రము విష్ణుతత్వము అంటే విశ్వవ్యాపకత్వము అన్న ఒక భావంతోనే, ప్రత్యేకించి ఒక చతుర్భుజ విష్ణువు, నారాయణుడు అన్న భావంతో కాకుండా ఈ దశావతారాల రహస్యమేమిటో చూసి దాన్ని మనం మాట్లాడుకుంటున్న అంశానికి మనము సుదీర్ఘంగాను దానికి సమన్వయం చేసుకున్నాం. మొట్టమొదట మత్స్యావతారము. ఈ మత్స్యావతారంలో కథ చెప్పిన దాన్ని బట్టి ప్రళయం అంతా కలిగి జలంతో నిండిపోయినప్పుడు ఈ ప్రపంచము, ఈ సృష్టి, ఆ జలంలోనే వేదాలు ఏదైతే ప్రైమరీ సోర్స్ ఆఫ్ విజ్డమ్, ఈ జ్ఞానానికి, అసలు జ్ఞానం కలగడానికి మొట్టమొదటి సోర్స్ లాగా ఉన్నాయో, అటువంటి వేదాలని సోమకాసురుడు అన్న రాక్షసుడు వాటిని అపహరించి తాను పట్టుకెళ్లిపోగా అంతా జలమయంగా ఉండి అంతా స్తబ్దతతో కూడి ఉన్న సమయంలో విష్ణుమూర్తి ఈ వేదాలను పునరుద్ధరింపజేయడానికి తాను మత్స్యావతారంతో వచ్చి ఆ మత్స్యావతారంలో వెళ్లి సోమకాసురుణ్ణి చంపి ఆ వేదాలని మరలా తీసుకొచ్చి మానవాళికి తిరిగిచ్చినట్టు చెప్తుంది మత్స్యావతారం. దీని అర్థం ఏ విధంగా చేసుకోవచ్చు మనం సమన్వయపరిచినప్పుడు అంటే, అజ్ఞానము అన్న జలము అంటే నాన్ అవేర్నెస్. నాన్ అవేర్నెస్ అంటే మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, ఇప్పుడు గనక నేను ఇక్కడ ఉన్నాను, ఈ రికార్డింగ్ చేస్తున్నాను అంటే ఈ రికార్డింగ్ చేయబడుతున్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి, ఈ పరిస్థితిని ఇక్కడ ఉండకుండా మనస్సు మరొకటి మరొకటి ఆలోచిస్తూ వెళ్లడము, లేక వేరే ప్రదేశంలో ఉండాలనుకోవడము, లేక నిన్న జరిగింది లేకపోతే రేపు జరగబోయేది ఆలోచించడము, ఇటువంటి మనస్సు యొక్క ఏది చరించే అలవాటు ఉందో, ప్రకృతి ఉందో దానికి, అటువంటి ప్రవృత్తిలో ఉండిపోవడము అది నాన్ అవేర్నెస్, అన్అవేర్నెస్ అంటాము. లేక ఇక్కడ ఉండి ఇదంతా దివ్యతత్వంగా, ఒకటే తత్వంగా భావించడము, దాన్ని గమనించడాన్ని మనము అవేర్నెస్ అంటాము. మొత్తం ప్రపంచం అంతా మన జీవితంలో ఏం చూస్తూ ఉంటామంటే, మనము కొంతవరకు ఈ అవేర్నెస్ అప్పుడప్పుడు రావడము, మరలా మనము నాన్ అవేర్నెస్ అన్న జలంలో మునిగిపోతూ ఉండడము, కొంతవరకు రావడము, మళ్ళా మునిగిపోతూ ఉండడము, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ పూర్తిగా అందులోకి మునిగిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, కబీర్ దాస్ ఒక చక్కని భజనలో చెప్తారండి. ఆయన అంటారు, పానీ మీ మీన పియాసీ మోహే సుని సుని ఆవత్ హాసీ. ఈ నీరులో ఒక జలచరము అంటే చేప, అది అందులో ఈదాడుతోంది నీరులో, కానీ దానికి ఎవరో చెప్పారట, ఒక నీరు అనేది ఉంది, అది నీకు దాహం కలిగినప్పుడు ఆ దాహాన్ని తీరుస్తుంది, కాబట్టి ఆ నీరున్న ప్రదేశానికి నువ్వు వెళ్లాలి అని చెప్తే అప్పటినుంచి దాహం కలిగి అది ఆ నీరెక్కడుందా అని ఆలోచిస్తూ ఈదుతోంది నీళ్లలో. అంటే చెప్పుకోవడం ఏమిటి అంటే, చుట్టుపక్కల అదే ఎందులో ఉందో, దేని ఆధారం వల్ల అది బతుకుతోందో, అటువంటి నీరున్నది గమనించక ఇంకా ప్రత్యేకంగా ఒక నీరు ఏదో ఉంది అని అనుకుని ఆ నీరు కోసం చూసే చేప పరిస్థితి ఏ విధంగా ఉందో, సర్వము సృష్టి అంతా తానై నిండి ఉన్న చైతన్యాన్ని ఆ చైతన్య భగవంతుడిగా అనుకోక, అనుభవించక, గమనించక, ప్రత్యేకంగా భగవంతుడు ఉన్నాడు అని అనుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్న మనస్సుకి ఆయన ఉద్దేశించి అంటున్న మాట. అందుకని ఇదే భావాన్ని ఇంకా ఆయన విస్తరణ చేయడానికి ఆయన అంటారు,
ఆత్మ జ్ఞాన బినా నర భటకే కోయి మథురా కోయి కాశీ.
ఆత్మజ్ఞానం లేని వాళ్లు ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ ఏది చూస్తున్నా, గమనిస్తున్నా, వింటున్నా, రుచి చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మొత్తము అది చేసేది, అనుభవం పొందేది నేను మాత్రమే అన్న ఒక భావం లేని వాళ్లకి, వారు ఈ నేను అనుభవించడానికి, నేను అనుకున్న భగవతత్వాన్ని అనుభవించడానికి కాశీకి మధురకి వెళ్తున్నారు. అందుకని ఆత్మజ్ఞానం లేని వాళ్లు మధురకి కాశీకి వెళ్తే ఏం లాభము, బట్కే అని అంటున్నారేనంటే తిరుగుతున్నారు వాళ్లు.
జైసే మృగ నాభి కస్తూరీ వన్ వన్ బటక్ ఉదాసీ మోహే సుని సుని ఆవత్ హాసీ.
ఇది ఎటువంటి విషయము అంటే ఆయన అంటారు, కస్తూరి మృగం ఏదైతే ఉందో దాని నాభిలోనే ఎంతో కమ్మని వాసన వచ్చే కస్తూరి ఉంది. అయితే ఆ వాసన వస్తున్నప్పుడు అది దానికి ఆ శరీరం వచ్చినప్పటి నుంచి కూడా ఆ వాసన ఎక్కడి నుంచి వస్తోంది అని మనసు ఆలోచించి ఆలోచించి అది లోపల నుంచి వస్తోంది అని గమనించకుండా ఎక్కడి నుంచో వస్తోంది అనుకుని దానికోసం జీవితాంతం తిరిగి అది దొరకనప్పుడు ఎంతో నిరుత్సాహపడి అది దొరుకుతుందేమో అన్న ఒక మళ్లీ ఒక ఆశతో మళ్లీ తిరుగుతూ ఉండడము ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా స్వామి ఇదే ఎగ్జాంపుల్ కి ఇంకా చక్కని మాట చెప్పారు. అది మొట్టమొదటి దానికి ఆ వాసన చాలా లీలగా వస్తుందిట, ఎందుకంటే దాని వాసన నాభి నుంచి వస్తుంది కొంతవరకు. అది మాత్రము దాని ఆ ముక్కుతో ఈ పువ్వు ఆకాయ వాసన చూస్తూ అక్కడి నుంచి వస్తుందేమో అనుకుని మెల్లిగా వాటిని అనుభవించడం అనేది అలవాటు చేసుకుని ఆ పువ్వు ఆ కాయలు అవి తింటూ పోనీ ఇప్పటికెప్పుడు ఇదే దొరికింది, ఇదేనేమో అనుకుని ఆ ఆనందానికి కారణము దాన్ని అనుభవిస్తూ, కాని అది కాదు అని తెలుసుకుని మళ్లీ ఇంకెక్కడ ఉందేమో అనుకుని ఈ అలవాటు ఆబ్జెక్ట్స్ నుంచి, వస్తువుల నుంచి, విషయాల నుంచి ఇది వస్తుందేమో అని అనుకున్న ఒక తత్వంలో ఉండి ఇంకా ఎప్పుడో దానికి విసుగు పుట్టి అది ఇట్లా కింద పడుకుండిపోయి తన తల తన కడుపు లోపలికి ఇట్లా మడిచేసుకుని అది మామూలుగా మనం పడుకుని ఉంటే పిల్లలు పడుకున్నట్టు అది పడుకుని మడిచేసుకుని పడుకున్నప్పుడు అప్పుడు దాని ముక్కు నుంచి అక్కడ గట్టిగా వాసన రావడం విని ఓహో ఇది నా నుంచి వస్తోందా అని అనుకుంటుందిట అని చాలా చమత్కారంగా స్వామి చెప్పారు. అంటే ఏదో ఒక సమయంలో విషయార్థిగా ఉన్న మానవుడు ఇన్ని రుచి చూసుకుంటూ ఇంత అనుభవిస్తూ వచ్చి ఇంత బయట నుంచి వస్తోందేమో అనుకున్నవాడు వాటి ఎందు కొంత విముఖత కొంత శ్రమ కలిగినప్పుడు విశ్రామం కోసము పడుకుని తన మీద తాను ఫోకస్ చేసుకుని తనలో తాను తిరిగినప్పుడు మాత్రమే ఇది అక్కడి నుంచి వస్తోంది అని తెలిసే అవకాశము ఆస్కారము ఉంది అని. కాకపోతే ఎంతమందికి కూర్చుని వీటి ఎందు విముఖత కలిగి తమలో తాము చూసుకునేందుకు అవకాశం వస్తుంది అనేది భగవంతుడి అనుగ్రహంగా కనబడుతుంది మనకి. అటువంటి భావం కబీర్దాస్ చెప్పారు. ఈ మత్స్యావతారంలో నిండా మునిగిపోయి నాన్ అవేర్నెస్ లో ఉన్న మానవులందరికీ ఎంతో కొంత ఒక జ్ఞానము ఒక మెట్టు దొరికినప్పుడు ఒక పాసిబిలిటీ ఉంది మనం తరించడానికి, అవతారం నుంచి తరించడానికి అని ఒక విషయము తెలియాల్సిన అవసరం ఉంది అన్న ఒక ఎంతో కరుణతో ఆ దివ్యత్వము మత్స్య అవతారము అన్న ఒక అవతారము తీసుకుని వచ్చి దాని ద్వారా ఆ సోమకాసురుడు అన్న ఒక లేజీనెస్ ని, అసోమకాసురుడు అన్న ఒక ఇంటాక్సికేషన్ ని, అందుకని సోమకము అంటే కూడా ఇంటాక్సికేషన్, సోమపానీయము అంటే అది డ్రింక్ ఇంటాక్సికేషన్ గా మనము తెలుసుకుంటాము, అది ఏ ఇంటాక్సికేషన్ వల్ల నాన్ అవేర్నెస్ అనేది వస్తుందో అటువంటి సోమకాసురుణ్ణి చంపి ఈ వేదాన్ని పునరుద్ధరణ చేయడం అంటే ఒక ఆశ్వాసము మొత్తం మళ్లీ ఈ భక్త సమాజానికి ఆశ్వాసము మానవాళికి కల్పించేది ఏమిటి అంటే ఈ జన్మలోనే నువ్వు తరించచ్చు అన్న ఒక భావం కలిగించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎంతో ఉత్సాహంతో ఆ మానవుడు ముందరికి వెళ్తాడు. అయితే అదే జన్మలో తరించిన వాళ్లు ఉండొచ్చు కొంతమంది, కాకపోతే ఎక్కువ మందికి ఇంకా సమయం ఆసన్నం కాలేదు అన్న ఒక భావం వల్ల వారు సాధన చేస్తూ అది కూడా ఏమిటో, ఆ అమృతత్వం ఏమిటో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారికి జీవితం సాగుతూ ఉంటుంది. ఆ జీవితం సాగడం అనేది మంచి చెడుల మధ్యలో ఒక సంఘర్షణగా, ఆ సంఘర్షణగా జరుగుతున్నప్పుడు ఒకవైపు మంచి ఒకపు చెడు ఉండి ఒక తాడుతో కవ్వాన్ని చిలికినట్టు చిలుకుతుంటే గనక ఈ ఆ మదనం వల్ల ఏదో ఒక సమయానికి అమృతం రాకపోదా అని చెప్పేది సాగర మదనం, క్షీరసాగర మదనం. ఆ క్షీరసాగర మదనం ని అప్పుడు మనకి చూపెట్టినది కూర్మావతారం. ఈ క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఆ కవ్వము దేన్నైతే చిరుకుతున్నారు అంటే మనస్సుని, మనస్సు మాటిమాటికే అటెన్షన్ పడిపోతూ ఉండడమును అనవేర్నెస్ లో గమనిస్తున్నారు. ఈ పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ అంటే దేవతలు దానవులు ఇద్దరు కూడా రెండు వేపులా చిరుగుతున్నప్పుడు ఇది రోజు మనం చేసే ఆలోచన పద్ధతిలాగా, ఒక విషయం గురించి మంచి ఆలోచిస్తాము చెడు ఆలోచిస్తాము, ఈ జగత్తు గురించి మంచి ఆలోచిస్తాము చెడు ఆలోచిస్తాము. కాబట్టి ఈ రెండు ఈ మనస్సుని అటు ఇటు లాగుతున్నప్పుడు ఈ మనస్సు అందులో నిలవలేక అది కింద పడిపోతుంటే ఇక్కడ పెద్దవారు చెప్పిన మరొక ముఖ్యమైన సమన్వయం ఏమిటి అంటే ఏదైతే తాడు వాసుకిగా చేసుకున్నారో ఈ వాసుకి కాలానికి ఒక సంకేతం. కాలస్వరూపుడైన విష్ణుమూర్తి, సర్వము నిండి ఉన్న విష్ణుమూర్తి ఈ కాలము ఈ వాసుకి అన్న పాము పైన ఆయన పడుకుని ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్న టైం ఏదైతే ఉందో అది కాలంగా ఉంది. ఈ కాలము దాన్ని పట్టుకుని ఆ కాల వ్యాపన చెయ్యాలి కాబట్టి ఈ మనస్సు ఆ కాల వ్యాపన చేస్తూ అది మంచి చెట్ల మధ్య కొట్టుకుంటున్నప్పుడు హాలాహలం లాంటి ఎన్నో మంచి విషయాలు చెడు విషయాలు కూడా బయటకు వస్తాయి. అటువంటి తరుణంలో అంత అది వచ్చే ముందర కూడా ఆ కవ్వ నిలవక కింద పడిపోతూ ఉండడము అనేది ఆ మందర పర్వతంలాగా ఉన్న కర్వను నిలవలేదు అని చెప్పడానికి అది సాంకేతికంగా మనం అర్థం చేసుకుంటే గనక అది అటెన్షన్, మైండ్ కి ఉన్న అటెన్షన్ అది ఒకచోట నిలిపే తత్వం ఉండక పడిపోతున్నప్పుడు మనస్సును స్థిరంగా నిలపడం అన్న భావన చూపెట్టడానికి ఒక కూర్మంగా మొత్తం పర్వతాన్ని తనపైన మోశాడు అని చెప్పడం జరిగింది. ఎంతో చక్కని ఊహ. కూర్మంగా ఆయన దాన్ని మోశాడు అండల్లో ఒక అర్థమేమిటి అంటే కూర్మం పైన ఎంతో గట్టిగా ఉండే ఒక షెల్ ఉంటుంది కాబట్టి ఆ షెల్ పైన అది మోయడం అనేది ఒక భావం. అయితే ఈ షెల్ లోపలికి కూర్మం అన్ని అంగాలని లాగడం అనేది యథా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వసః ఇంద్రియాణింద్రియార్ధేషు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని భగవద్గీత చెప్తుంది. అంటే ఇంద్రియాలు అన్ని కూడా ప్రలోభపడుతున్నప్పుడు బయట విషయాల కోసము, మనస్సు నిలవలేక ఒకదానిపైన నిలవలేక వెళ్లిపోతున్నప్పుడు ఎప్పుడైతే అది నిలపాలనుకుందో అప్పుడు ఒక్క కూర్మానికి మాత్రమే అన్నింద్రియాలని తన లోపలికి లాగేసుకునే ఒక తత్వము ఒక కెపాసిటీ ఉంది. దానివల్ల అది బయట ఉండే విషయార్థము విషయము అనేది ఎటువంటి ప్రమాదము దానికి కలిగించలేదు కాబట్టి ఆ కూర్మానికి ఉన్న షెల్ ఇంకా అంత ఇంపార్టెంట్ అని చెప్తూ అటువంటి ప్రజ్ఞ స్థితమైన ప్రజ్ఞ మనము సంపాదించాలి, ఈ మనస్సు అటెన్షన్ నిలవాలి ఒక దానిపైన అంటే అని చెప్తూ వచ్చేది కూర్మావతారము. ఇక ముందరికి వెళ్తున్నప్పుడు ఈ వేదాలు ఒక జ్ఞానము, అమృతత్వం మనకు ఉంది మానవులకి అది పాజిబుల్ కానీ అందరికీ దొరకదు. అది ఆ అమృతత్వం వరకు కవ్వం చిలుకుతూ అమృతం వచ్చేంత వరకు కూడా పేషెన్స్ కావాలి అన్న ఒక భావం గనక కూర్మావతారం చూపెడితే ఈ అమృతత్వం మధ్యలో వస్తున్నప్పుడు అది రాకముందే మిగతా విషయాలు కలుగుతూ ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కామధేనువు కల్పతరువు లాంటి బయటకు వస్తున్నప్పుడు వీటి లోభము ప్రలోభంలో పడి అమృతత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని పెంచుకుని కేవలము మనం విషయాలపైనే గనక దృష్టి మార్చుకుని ఆ లోభంలో ఉంటే గనక దాన్ని హిరణ్య అక్షులు అవుతాము అని మనకి కథ చెప్పింది. అంటే హిరణ్యము అంటే బంగారము, అక్షువు అంటే కన్ను కాబట్టి కన్ను ఎప్పుడు పైన బంగారం వేసుండడము అంటే ఈ ప్రపంచంలో ప్రాస్పెరిటీ పైన మాత్రమే కన్ను ఉండి భూమి అంతా చాపగా చుట్టి తాను తీసుకెళ్లిపోతున్నాడు అంటే అర్థమేమిటి అంటే ఈ భూమినంతా తానే ఆక్యుపై చేసుకుని ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడున్న అన్ని విషయాలు అన్ని ఆస్తులు అన్ని సంపాదన అంతా కూడా నాకే కావాలి అనుకునే తత్వం ఏదైతే ఉందో అటువంటి తత్వాన్ని హిరణ్యాక్ష తత్వం అన్నారు. కాబట్టి ఆ హిరణ్యాక్ష తత్వం మనలో బయలుదేరితే అమృతత్వాన్ని దొరకకముందే ఇటువంటి భావం బయలుదేరితే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే భగవంతుడు ఆ దివ్యత్వము మనకి సహాయం చేయడానికి వరాహ రూపంలో వస్తుంది. వరాహానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఎటువంటి దీర్ఘమైన ఒక ఎటువంటి గట్టి ప్రదేశమైనా కూడా దాంట్లో తన పళ్ల సహాయంతోనూ అది లోపలికి చొచ్చుకుని వెళ్లిపోయే తత్వం దానికి ఉంటుంది. కాబట్టి ఏ భూమిని నమ్ముకుని హిరణ్యాక్షుడు మొత్తం చాపగా చుట్టాలనుకున్నాడో అదే భూమిలో వాడు అనుకుంటున్న భూమిని ఆది అనుకుంటున్న భూమిలోనే ఒక చిల్లు పెట్టి లోపలికి వెళ్లిపోయేంత శక్తి ఉన్న వరాహంగా బయటికి రావడం ఆ దివ్యత్వం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము, ఆలోచించాల్సిన విషయము. అటువంటి ఒక అవతారం వచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపడము అనేది ఏంటంటే ఆ రాక్షసత్వం మనలో చంపి దివ్యత్వం ఇంకా ముందరికి వెళ్లడానికి మన దోహదపడింది. సరే, అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒక వరాహము, ఒక మీనము, ఒక కూర్మము లాంటి ఒక పశు రూపంలోనే దివ్యత్వం మనకి గోచరించడం అనేది మనలోని పశుత్వానికి ఇంకా ఒక చిహ్నంగా మనం ఆలోచించాలి. అయితే ఈ లోభము అనేది మానేసిన తర్వాత, ఏది పశుతత్వంగా ఉందో ఆ లోభం అనేది మానేసిన తర్వాత మానవుడు ముందరికి వెళ్తాడు. అయితే తాను ఇంత సాధన చేస్తున్నాను, తాను ముందరికి వెళ్తున్నాను, అందుకని తనకి జరగవలసింది జరగాలి, తనకి రావాల్సింది రావాలి అని అనుకునే తత్వం ఒక హిరణ్యకశపు తత్వం. అంటే ఎక్కడ ఉన్నాడు నాకు, నేను తప్ప ఇక్కడ ఎఫర్ట్ పెడుతున్నది, శ్రమ పడుతున్నది నేను తప్ప, ఇంకెవరూ కనబడట్లేదు, ఇక్కడ భగవంతుడు ఎవరు, నేను కాదు భగవంతుడు, నేను మాత్రమే, హరి అనేవాడు లేడు అని భావించి అది శాసించిన హిరణ్యకశపుణ్ణి అన్ని చోట్ల నిండి ఉన్నది నువ్వు కాదురా, భగవతత్వం మాత్రమే, నువ్వు కూడా భగవంతుడివి అయి ఉన్నావని చెప్పడానికి ఇందుగలడు అందులేడన్న సందేహం వలదు అని ప్రహ్లాదుడు అని చిన్న బాలుడు ద్వారా చెప్పించి, అయితే ఈ మూఢత్వాన్ని, ఈ నాస్తికత్వాన్ని తొదమార్చడానికి ఎంతో రౌద్రమైన ఆకారము, అదేవిధంగా కాని మానవాకారంలోనే అటువంటి రౌద్రం ఉంది అని చూపెట్టడానికి, ఆ క్రోధము రౌద్రము ఉంది అని చూపెట్టడానికి నరసింహ అవతారంగా వచ్చి హిరణ్యకశిపుని చంపిన వైనం మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, హిరణ్యకశిపుడు అన్న చెడు గుణాన్ని ఒకటి తీసివేయడానికి మనలోని రౌద్రము క్రోధము అనేది కూడా ఉపయోగించవచ్చు అని చూపెట్టే తత్వం నరసింహతత్వం. ఏ తత్వం అయితే ఆ హిరణ్యకశిపుణ్ణి చంపి అంత రౌద్రం చూపెట్టిందో అదే తత్వము భక్తి కలిగి అంతా భగవత్తత్వంగా హరితత్వంగా నమ్మిన ప్రహ్లాదుని మాత్రం దగ్గరికి చేర్చుకుని ముద్దాడింది. అటువంటి తత్వము మనిషిలోనే ఉంది అని చూపెట్టడానికి నరసింహతత్వం వచ్చింది. అయితే క్రోధము అనేది ఒక మంచి పనికి ఉపయోగిస్తే అది చాలా మంచిది అని అనుకోవాలి. అయితే దాన్ని మరో విధంగా, ఏ విధంగా పర్సనల్ దీనికోసము ఎట్లా బయలుదేరుతుంది అని చెప్పడానికి తర్వాత మనకి చూపెడుతున్న రూపము పరశురావతారము. అయితే వామనావతారం మధ్యలో మనకి ఉన్నా కూడా పరశురామ తత్వంలో అటువంటి కోపం ఇంకా ప్రజ్వరలో ఎట్లా అయింది అని. కానీ దాని ముందర ఒక ఇంకో విషయం చెప్పుకుందాం. అంతా సర్వత్రా నిండి ఉన్న తత్వము పరమాత్మ తత్వము అని తెలుసుకుని ఇందుగలడు అందులేడు అన్న సందేహము వలదు. సందేహము ఎవరికండి, దేహానికి మనస్సుకి సందేహం. కాబట్టి ఇందుగలడు అందులేడు అన్న సందేహము వలదు అన్న మనస్సుకి బోధన ఒకటి కలుగుతోంది ఇక్కడ. చక్రి సర్వ ఉపగతుండు, అంతా కూడా తానుగా నిండి కాని అందులో ఆబ్వియస్ గా బయట కనిపించకుండా దాన్ని, ఏదైతే ఆబ్వియస్ గా కనబడుతోందో దాని కింద ఉన్న ఆధారంగా ఉన్న తత్వము అని పెద్దలు మనకి చెప్పారు. అటువంటి నరసింహ అవతారము మనకి కలిగి మనకి కనిపించినా కూడా ఈ భావము సంపూర్ణంగా లోపల నిండి ఉండక, అంతా నిండి ఉన్న తత్వం నేనైనప్పుడు మరి నేను సర్వంగా ఉండాలి గాని ఇంత చిన్నగా ఉండిపోయానే అన్న ఒక దేహభావంతో మనం మొదలుపెట్టి, ఈ దేహం వరకే నా నేను అన్న పరిధి ఆగిపోతోంది అనుకుని, ఈ దేహము ఈ మనస్సు వరకే నేను ఉండిపోతున్నాను అనుకుని ఏ భావమైతే మన్ని చిన్నగా చిన్నగా చేస్తోందో అటువంటిది వామనావతారము అని చెప్పారు. వామనుడు చిన్నవాడుగా ఉండిపోవడము, మరిగుజ్జుగా ఉండిపోవడము అని అర్థం ఏమిటి అంటే, ప్రతి మనిషి కూడా ఒకవేళ గనక చిన్నగా భావించి తనంతాను ఈ మొత్తము నేనుగా ఉన్నాను, పరమతత్వం నేను అని అనుకోలేక, నేను మాత్రము ఈ రామయ్య కృష్ణయ్య అన్న శరీరము, ఈ మనస్సు మాత్రమే అన్న ఒక భావం నుంచి బయటపడలేకపోవడం వామనత్వం. అయితే ఆ స్వామి కూడా చెప్తారు, దివ్యాత్మ స్వరూపులారా దివ్యాత్మ స్వరూపులారా అని మనం పిలిచినప్పుడు ఆ దివ్యత్వంగా మనం ఊహించుకోవడానికి మనకు భయం. ఎందుకంటే నాలోని ఒక లిమిటేషన్ మాత్రమే నేను చేస్తున్నాను కాని ఈ నాలోని లిమిటేషన్ కన్నా కూడా ఇదంతా భగవంతుడు అనుగ్రహము అన్న ఒక విస్తీర్ణమైన భావన నేను చూడలేకపోతున్నాను కాబట్టి, అందులో స్థితం కాలేకపోతున్నా కాబట్టి, లిమిటేషన్ చూస్తున్నా కాబట్టి వామనుడుగా ఉన్నాను. అయితే ఈ వామనుడు అనేది అవతారం వామనుడుగా లేడు, అవతారం వామనుడుగా వచ్చి త్రివిక్రముడయ్యాడు. అయితే ఈ తత్వం ఎవరు చూపెడుతున్నారు అంటే బలిచక్రవర్తి లాంటి మహాదాతలే. తాను దానం చేస్తున్నాను అన్న అహంకారము, ఎందుకంటే క్రోధం ఇందాక అనుకున్న దానికి ఒక మాడిఫికేషన్ అహంకారం అండి. అహంకారం మదము అంటాం మనం. ఆ మదంగా కనబడినప్పుడు బలిచక్రవర్తిలో ఆ మదాన్ని అణగదొక్కడానికి ఈ వామనుడే వచ్చి, నేను వామనుడు మాత్రమే కాదు సుమా, నేను ఎంత త్రివిక్రమున్నా కాగలను అని మొత్తం పెరిగిపోవడం అనే తత్వము, ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్. అవతారం వచ్చి మనము ఇదే శరీరము, ఇదే మనసులో ఉన్న మనందరం ప్రతి ఒక్కళ్ళం వామనులము, ఏ విధంగా త్రివిక్రములు కావచ్చు అన్న ఒక తత్వం చూపెట్టిన గొప్ప అవతారము వామనావతారం. ఇక ముందరికి వెళ్ళినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ క్రోధము ఈ మదము అనేది నాది ఏదన్నా నాది అనుకున్నది ఏదైనా గనక దానికి నష్టం కలిగించినప్పుడు లేక దానికి కష్టం కలిగించినప్పుడు ఎక్కువగా ప్రజ్వలమయ్యేది ఈ క్రోధము. ఏ విధంగా తండ్రిని హతమార్చి తండ్రికి కష్టం కలిగించారో అది తన తండ్రి అని అనుకుని ఆ భావంతో వెళ్లాడు కాబట్టి పరశురాముడు ఎంతో జప తప ధ్యాన నిష్ఠాపరుడైనా కూడా ఆ జప తప ధ్యాన నిష్ఠలతో వచ్చిన శాంతాన్ని వదులుకుని క్రోధాన్ని ఆయన పట్టుకుని ముందరికి వెళ్లాడు కాబట్టి ఒక విధంగా జ్ఞానాన్ని వదిలేసి అజ్ఞాన మార్గం పట్టుకున్నాడైనా. పట్టుకుని 21 మార్లు క్షత్రియులందరినీ కూడా హతమార్చాలి అని ఒక పంతంతో ఆయన మొత్తం ముందరికి వెళ్లాడు. కాబట్టి అటువంటి పరశురామావతారంలో క్రోధము ఒక హైట్కి వెళ్లింది. అటువంటి పరశురామావతారాన్ని కూడా మనము ఆ విధంగా జరగకూడదు. అటువంటి అవతారమైనా సరే ఆ క్రోధాన్ని అధిగమించి, ఎందుకంటే చాలా మందికి తెలిసే ఉండుంటుంది త్రిపుర రహస్యం అన్న గ్రంథంలో ఈ పరశురామ తత్వం తర్వాత క్రోధాన్ని అధిగమించడానికి ఏం చేసింది అనే విషయం మనకి బోధపడుతుంది. ఇది ఈ త్రిపుర రహస్యం అన్న గ్రంథంలో పరశురాముడు ఎంతో క్రోధంతో 21 మార్లు ఇంతమంది క్షత్రియులను చంపిన తర్వాత మనశ్శాంతి లేక శాంతి కోల్పోయి, కానీ ఎక్కడో తాను ఒకప్పుడు జ్ఞాని కాబట్టి ఆ శాంతము అనేది ఏ విధంగా ఉంటుంది అన్న రుచి చూసినవాడు కాబట్టి మరలా దాన్ని పొందాలి అన్న భావంతో ఆయన దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించడము, ఆ దత్తాత్రేయ స్వామి ఆయనకి ఉపాసన మార్గము, కర్మ మార్గము, తర్వాతేమో జ్ఞాన మార్గము ద్వారా ఈ విధంగా మరలా త్రిపుర అమ్మవారి తత్వం గురించి భావించినప్పుడు, అంతా నిండి ఉన్న తత్వంగా భావించినప్పుడు మరలా శాంతం ఎలా పొందొచ్చు అనే సాధన చేయిస్తే ఆయన సాధన చేసి తుదకు శాంతి పొందాడు అని పరశురామ అవతారం చెబుతుంది. కాబట్టి అవతారము మనకి ఇక్కడ తన ఎగ్జాంపుల్తోనే మనకి చూపెట్టిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే క్రోధం అనేది వదలవలసింది అని. అయితే ఈ క్రోధాన్ని వదలలేకపోవడము, అంత తొందరగా వదలలేకపోవడం అనే తత్వము మనలో ఇంకా ముందరికి వెళ్తే అది రావణాసురుడిగా తయారవుతుంది అని స్వామి చెప్పారు. స్వామి క్రోధాన్ని రావణాసురుడితో ఏ విధంగా పోల్చారో మనము ఆ స్వామి ఇచ్చిన పాటలోనే చూడొచ్చు.
పాపాల పుట్టి నిల్లు పావనాంగాయి కోపమన్న రావణుండు కోమలాంగా ఏపుమీర పది తలల పాపరాజు దీని రూపుమాపి మా తాపం అర్పవయ్యా. ఓయి రామ ఓహోయి రామ నీవు నాండ నుండు కోదండ రామ.
ఈ రావణాసురుడు ఒక్కొక్క తల పడగొడుతుంటే మరొక తల రావడము, ఈయనని ఎంత హతమార్చాలనుకుని ఎంత గొప్ప శక్తివంతమైన ఆయుధాలు ఉపయోగించినా కూడా ఆయన హతమారకపోవడము గమనిస్తున్న రాముడికి ఆయనకే దీని ఎట్లా ఛేదించాలి అన్న భావం కలిగినప్పుడు రాముడికి విభీషణుడు అంటే భీషణత్వం లేని ఒక శాంతతత్వం వల్లే ఇది కుదురుతుంది, అమృత పాండవం ఎక్కడుందో తెలుస్తుంది అని ఆ అమృతత్వము ఛేదించినప్పుడు రావణాసురుడు క్రోధం కూలింది అని. అయితే ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప సమన్వయం ఏమిటి అంటే ఈ క్రోధము అన్న రావణాసురుడు కూడా చావకుండా అమరంగా ఉండడానికి కారణం అమృతమే. అంటే అమృతత్వమే ఉంది ఈ క్రోధానికి కూడా వెనకాల. అయితే అమృతత్వం ఉంది కాబట్టి అదని తొందరగా పోదు, లేదంటే మరి ఇంకోటి ఉంటే పోతుంది. అది అంత తొందరగా పోదు కాబట్టి మొట్టమొదట అమృతత్వం నుంచి ఆ క్రోధాన్ని విడపరచాలి. దాన్ని విడపరచాలి అంటే ఇది అమృతత్వానికి సంబంధించింది కాదు అన్న ఒక భావం దాని నుంచి తీసేసినప్పుడు అప్పుడు ఆ క్రోధాన్ని జయించవచ్చు అని చూపెట్టినది శ్రీరామ అవతారము. అది సర్వమంగళ గుణ సంపూర్ణుడుగా అవతరించిన అవతారము. ప్రతి మానవుడు కూడా ఏ విధంగా ఉండొచ్చు, ఈ మానవాళిలో ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కష్టాలు నష్టాలు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో నే ఈ మనస్సుకి సంబంధించినవే తప్ప నేనుగా ఉన్న తత్వానికి సంబంధించింది కాదు అని వాటిలో ఉండి జీవించి ధర్మాన్ని వీడకుండా ఒక మార్గం చూపెట్టిన అవతారము శ్రీరామతత్వం. ఇక శ్రీరామతత్వం నుంచి మనము ముందరికి వెళ్తే శ్రీకృష్ణతత్వము అనేది ఇదే అవతారాన్ని ఇదే అవతరణలో ఈ జీవన సాధనా మార్గంలో ఒకవేళ గనక ఒక ధర్మాన్ని నిలపాలని అనుకుని ప్రిన్సిపల్డ్గా అయ్యి అది గనక చాలా ఒక హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తే దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అని పోయే అవకాశం ఉంది కాబట్టి గమనిస్తే గనక రామావతారంలో సీతామ్మవారిని ఒక మానవుడు తన రాజ్యంలో ఉన్న ఒక సామాన్య పౌరుడు చెప్పిన ఒక అనుకునే ఒక భావం వల్ల సో ఆ భావం వల్ల సీతామ్మవారిని ఆయన అడవులకు మళ్లీ తిరిగి పంపించారు. అటువంటి ప్రిన్సిపల్డ్ నేచర్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్డ్ నేచర్ వల్ల కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవడం మూలాన గట్టిగా నమ్ముకున్నది మాత్రమే జరుగుతుంది, మిగతా దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ ద స్పిరిట్ అనేది కనబడదు అన్న ఒక భావం చూపెట్టడానికి ఫ్రీడమ్ సర్వ స్వతంత్రత అనేది గనక ఒకవేళ ఈ దేహము ఈ మనస్సులోంచి అది మేనిఫెస్ట్ అవుతే ఈ ప్రపంచంలో ఈ జీవితంలో అది ఏ విధంగా ఉంటుంది అని చూపెట్టడానికి సర్వ స్వతంత్రతను ఏ విధంగా అవుతుంది అని చూపెట్టడానికి శ్రీకృష్ణ అవతారం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల శ్రీకృష్ణ అవతారంలో శ్రీరామతత్వంలో ఎటువంటి విషయాలు ఆయన చెప్పారో అటువంటి విషయాలన్నీ బొంకు చేశాడు అని చక్రస్వామి చెప్పారు. బోధించిన సన్మార్గవచనములు బొంకు చేసి తా పట్టిన పట్టును సాధించనే అని శ్రీకృష్ణావతారాయణ ఆయన పొగిడాడు. అంటే ఈ శ్రీకృష్ణావతారములు ఎంతటి కష్ట నష్టాల్లో ఉన్నా, ఎంతటి సుఖ దుఃఖాల్లో ఉన్నా, ఎంతటి ప్లెజర్స్ లో ఉన్నా, ఎంతటి ప్రెషర్స్ లో ఉన్నా, ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఇది కేవలము ఇది మానసికంగా మనస్సుకు సంబంధించిన విషయమే తప్ప మనస్సు నేను కాదు అన్న ఒక దీర్ఘమైన స్థితిలో సీమితపడి ఉండిట ఇది జ్ఞానావతారం అవుతుంది. కాబట్టి సంపూర్ణ జ్ఞానావతారం, అందుకనే సంపూర్ణమైన అవతారము అండంలో అర్థం ఏమిటి శ్రీకృష్ణ అవతారం, షోడశ కళలతో ఉప్పొంగింది అండవంలో అవతారం ఏమిటి నిరసనం ఏమిటంటే ఇక్కడ నేను అన్న తత్వానికి సంపూర్ణమైన తత్వానికి మనం దేనిగా ఉన్నామో దానికి ప్రతి నిమిషము కూడా ప్రతి సెకండు కూడా ప్రతి క్షణము కూడా అదే విధంగా బతికిన అవతారము. కాబట్టి దేని ఏది అది అంటదు. తామరాకు మీద ఉన్న నీటి బిందువులాగా ఉన్నటువంటి శ్రీకృష్ణ తత్వం మొత్తం ఎటువంటిదంటే ఎటువంటి కష్టం వచ్చినా కూడా దాన్ని అవలేలగా చిన్నప్పటి నుంచే దాన్ని ఆ విధంగా తోసిస్తుందని చెప్పడానికి చిన్నప్పుడే రాక్షసుల్ని చంపాడని ఇటువంటివన్నీ మనకి ఒక కథగా వస్తుంది. కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణ తత్వము అదే దానికి ప్రేమకి కామానికి మధ్యలో ఉన్న భేదము ఏదైతే మనం భయపడుతూ ఉంటామో అటువంటిది లేకుండా కామాన్ని కూడా ప్రేమంగా మలిచివేసేది, ప్రేమ కామ రెండు విషయాలు కాదు ప్రేమ మాత్రమే ఉంది అని చూపెట్టేది అటువంటి ప్రేమావతారము శ్రీకృష్ణావతారం. కాబట్టి శ్రీకృష్ణావతారము చాలా ప్రస్ఫుటంగా మనకి మన తత్వాన్ని చూపెడుతూ అది ఇంకా ముందరికి తీసుకెళ్తూ మన వైపు తీసుకెళ్తుంది. కానీ అది కూడా అది మనము అనుసరించాలి అనుకునే వారందరూ కూడా ఎవరైతే ఇంకా మనస్సు అన్న పరిధిలోంచి బయటపడలేదో అటువంటి వారు మళ్లీ మళ్లీ ఇంకా ఈ అజాగ్రత్తతో ఈ మాయలో మునిగిపోయే ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఒక స్టేజ్లో కలియుగంగా ఉండి మారుతున్నప్పుడు అటువంటి పరిస్థితిలో అవతారం మళ్లీ వచ్చి మీరు దగ్గరగా వెళ్లి అన్నిటి దగ్గరగా వెళ్లి అన్ని విషయాల్ని కౌగిలించుకునేది శ్రీకృష్ణంగా ఇది ఒక ప్రేమతత్వంగా చూసే భావం లేదు కాబట్టి ఈ మనస్సుకు అటువంటి ప్యూరిటీ లేదు కాబట్టి ఒక విధంగా కొంత విషయాలను దూరంగా పెట్టేసి వదిలేసి ఫస్ట్ ఆ ప్యూరిటీ తెచ్చుకోవడం చాలా ముఖ్యము, నిన్ను నువ్వుగా గుర్తించడం ముఖ్యము అని ఆ సన్యాసము అనే ఒక భావం తీసుకొచ్చి బుద్ధావతారంగా చూపెట్టి వీటి నుంచి దూరంగా వెళ్లిపోండి మొట్టమొదట అని చెప్పిన తత్వం కూడా ఉంది. ఇది అంటే ఎవరైతే శ్రీకృష్ణ అవతారం లాంటి అవతారం ఆ స్థితికి వెళ్లలేకపోతున్నారో అటువంటి వారి కోసం చెప్పిన మాట ఈ బుద్ధావతారం. అంటే కాలానుగుణంగా వచ్చిన అవతారాలు కాబట్టి ఆ కాలంలో వెళ్తున్న కొద్ది కాలము భ్రమణం బట్టి ఎవరు ఏ స్థితిలో ఎటువంటి అవసరం ఉందో అటువంటి అవసరంతో వచ్చిన అవతారాలివి. ఇక అక్కడి నుంచి కల్కి అనేది ఇప్పుడు మనకి ఉందని, ఈ కలియుగంలో ఉన్న అవతారమని, ఇంకా కలికాలం చాలా రోజులు ఉందని ఈ విధంగా పురాణం చెబుతుంది. అయితే కాలం మాట ఎటున్నది పక్కన పెడితే కూడా ఈ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ బయట పెరిగినా, ఎటువంటి విషయాలు ఎటువంటి అట్రాక్షన్స్ ఏమున్నా కూడా ఈ రోజుల్లో కూడా మనకు మన తత్వం తెలుసుకోవడము అంతే సులభము అంతే యాక్సెస్ మనకుంది అని చెప్పడానికి వచ్చేది కల్కి అవతారము. ఆ కల్కి అవతారము మనము మన పరిస్థితుల్లో మన సందర్భంలో స్వామిగా చూసుకున్నప్పుడు స్వామి మన్ని అది చూపెట్టడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా తాను వచ్చి తాను సన్యాసినా అంటే కాదు, సంసారియా కాదు, ఆయన రిచ్ పర్సన్ వెల్తీ పర్సనా అంటే కాదు, వెల్త్ లేకుండా ఉన్నవాడా కాదు, ఆయన పని చేసేవాడా కాదు, పని చేయకుండా ఉండేవాడా కాదు, ఆయన ఆడా చెప్పలేము, మగ చెప్పలేము, అందరితో పాటు ఎవరితో ఎట్లా ఉంటే అలా ఉండే తత్వము, ఇటువంటి ఒక న్యూట్రల్ తత్వము స్వామి మనకి చూపెడుతూ ఈ విధంగా ఉండొచ్చు ఈ కలియుగంలో, ఎన్నిటి మధ్యలో ఉన్నా కూడా నువ్వు మంచి చేస్తూ ఉండొచ్చు అని, ఇది చెయ్యాలి అంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు ఐదు కావాలి, ఇది చెయ్యాలి అంటే సేవ ప్రేమ భక్తి జ్ఞాన మార్గాలు అనుసరించాలి అని ఈ విధంగా చెప్తూ మంది క్రమక్రమంగా స్టడీ సర్కిల్స్ ద్వారా అధ్యయన మండళ్ల ద్వారా మనము జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానం వల్ల శాంతి కలుగుతుంది అని మనకి ఈ జన్మలో మనందరికీ చూపెడుతూ చెప్తున్న విషయము ఇది కల్కి అవతారం. అయితే ఎవరు కల్కి అవతారము అంటే, ప్రతి సాధకుడు కూడా ఈ కలియుగంలో తాను అవతారము అని తెలుసుకుని తరించే మార్గం తీసుకున్నప్పుడు అందరూ కల్కి అవతారాలే. కాబట్టి ఈ కల్కి అవతారాలందరూ మనము చూపెట్టడానికి వచ్చిన అవతారము స్వామిగాని స్వామిని ఒక కల్కి అవతారంగా మళ్లీ మనకు రూపుగా మార్చి అనుకునే కన్నా భావించే కన్నా కూడా స్వామి మనందరినీ మన అవతార తత్వాన్ని మనకు మనం నిరూపించి మన్ని జాగృతం చేస్తున్నారు అన్న ఒక భావం మనం తీసుకుంటే అప్పుడు తప్పకుండా ఈ మార్గమంతా కూడా మొట్టమొదటి అవతారం నుంచి ఇప్పటివరకు చెప్పుకున్న అవతారం అంతా కైవల్య సాధనగా మారుతుంది. అట్టి కైవల్య సాధన వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అన్న ఒక భావన వ్యక్తపరచడమే ఈనాటి ఈ అంశానికి ఒక ముఖ్య ఉద్దేశం. అయితే ఇది ఒక సమన్వయం కోసము, సమన్వయం చేయడం కోసము, ఒక విషయం మాట్లాడుకోవడం కోసము మనం అనుకున్న విషయాలే తప్ప ఎక్కడా కూడా ఎవరైతే ఈ నారాయణ తత్వంగా ఈ దశ అవతారాన్ని భావిస్తున్నారో అటువంటి వారి ఆలోచనలకి గాని ఎటువంటి నొప్పి కలిగించడానికి లేక ఎటువంటి కీడు వారికి కలిగించడానికి అనుకునే భావాలు చెప్తున్న భావాలు కాదు. ఇది కేవలము స్వామి అవతారం వరకు వెళ్లిన ప్రతి అవతారము మనకి చేస్తున్న మంచిని ఊహించి మనం జాగృతం చేసుకోవడానికి చెప్పుకు సమన్వయం చేసి చెప్పుకున్న కొన్ని భావాలు మాత్రమే అని గమనించవలసిందిగా నేను శ్రోతలందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
శ్రోతలందరూ చక్కగా విన్నారు కదూ. ఇంత చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించినటువంటి శ్రీ కోట శివకుమార్ గారికి శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ భగవాన్ బాబావారి దివ్య ఆశీస్సులతో మనందరం స్వామి ప్రేమకు పాత్రులం కావాలని స్వామి పాదాల చెంత కోరుకుంటూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిః ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. జై సాయిరాం.
మనస భజరే గురు చరణం, దుస్తర భమ సాగర తరణం. మనస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం.
Discourses, music, bhajans, and through Vedas, talk shows, interviews, panel discussion, and study circles. All brought to you live from the epicenter of our times, Prashanthi Nilayam, India. Radio Sai Thursday Live.